చాలా ఏకాగ్రతతో చెప్పేది వినండి. భారతదేశపు యొక్క ఔన్నత్యాన్ని మనం మర్చిపోయాం. మొదటి సూత్రం అది. మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, భారతదేశము 3 సంవత్సరాలలో మళ్లీ జగద్గురువుగా తన చక్రవర్తిత్వాన్ని నిలుపుకోబోతోంది. ఇది మనస్సులో మీరు బాగా మనస్సులో ఇది పాతుకుపోవాలి. మీకు సీతను వెతుక్కుంటూ రాముడు లక్ష్మణుడు ఋషముఖ పర్వతం దగ్గరకు వచ్చిన సంఘటన గుర్తు చేసుకోండి. రాముడు పరిస్థితి ఏంటప్పుడు? ఏడుస్తున్నాడు, భార్యని పోగొట్టుకున్నాడు, నా భార్య ఎలా ఉంది అని ఏడుస్తున్నాడు. హనుమంతుడు ఏ స్థితిలో ఉన్నాడు? ఋషముఖ పర్వతం నుంచి దాటి కిందకి వస్తే చనిపోతాడేమో. సుగ్రీవుడు, హనుమంతుడు ఋషముఖ పర్వతం మీద. పరిస్థితి జాగ్రత్తగా ఆలోచించుకోండి. అంటే రామరాజ్యం గురించి ఈనాడు మనం కలలు కంటూ ఉన్నటువంటి ఆ రామరాజ్యాన్ని స్థాపించగలిగేటటువంటి వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడో అప్పుడు అర్థమవుతోంది కదా. మనం అంతకంటే ఉన్నత స్థితిలో ఉన్నాం. రాముడంత వాళ్ళం అంటే నేను స్థితి గురించి మాట్లాడుతున్నాను, అది అర్థం చేసుకో. కానీ ఆ క్షణంలో రాముడు కూడా రామరాజ్యం గురించి తెలియదు. నా భార్యను తీసుకెళ్లిపోయినటువంటి ఒక అసురుడు నశించాలి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆసురీ శక్తులు నశించాలి అంతే రాముడి యొక్క సంకల్పం. అంతే రామరాజ్యం గురించి ఆయన మాట్లాడలేదు. మీరు రామాయణం కనుక చూస్తే విశ్వామిత్రుడు ఒక పక్క నుంచి తీసుకెళ్తూ ఉంటే తన యజ్ఞం యొక్క సంరక్షణార్థము 16 ఏళ్లు చిన్నపిల్లలైనటువంటి ఆ రాముణ్ణి లక్ష్మణుని తీసుకెళ్తూ ఉంటే ఒక ఎముకల గుట్ట కనిపిస్తుంది. ఈ ఎముకల గుట్ట ఎవరిది అని అడిగితే రాక్షసులందరూ మనుషుల్ని చంపేస్తున్నారయ్యా, ఈ ఎముకల గుట్ట పడి ఉన్నది అంటే అప్పుడు అతని మనస్సులోంచి ఒక ఆవేదన వచ్చింది. ఆ ఆవేదన మనలో రావాలి. మనము ఏదో ముక్తి కోసము మనకేదో పేరు వస్తుందని దానికోసం చేయటం లేదు. మనలో ఒక ఆవేదన ఏముంది అంటే ఒకప్పుడు భారతదేశానికి ఉండేటటువంటి స్థాయి ఎంత. ఇందాక డాక్టర్ గారు ఎంత స్పష్టంగా తన ఆవేదన చెప్పారో అర్థమైంది కదా. ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించినటువంటి భారతదేశము ఈనాడు ఇతర దేశాల యొక్క విజ్ఞానం కొరకు ఆతృత పడి మన విజ్ఞానాన్ని మర్చిపోతుంది. ఆవేదన రావాలి. ఈ ప్రజ్ఞామండలి అనేది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 5 కలిసి ప్రజ్ఞామండలి ఏర్పడుతున్నారు అనేటటువంటి దాంట్లో మహాభారత యుద్ధం యొక్క రహస్యం ఉన్నది. ఇది విశ్వ మానవుని యొక్క సెల్. సెల్ అంటే మీకు అర్థమైంది కదా, మన శరీరంలో అనేక జీవాణువులు ఉంటాయి. ఆ జీవాణువులు ఇంగ్లీష్ లో కోశ సెల్స్ అంటాం, తెలుగులో కోశాలనండి ఏమనండి. 300 కోట్ల జీవకణాలు మన శరీరంలో ఉన్నాయి. అవన్నీ కలిస్తే మానవ శరీరం అవుతుంది. ఈ విరాట్ మానవ సముదాయము, మానవ శరీరము, హ్యుమానిటీ, మానవ జాతి, 1,000 కోట్ల మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి ఈ మానవ జాతి, ఈ మానవ జాతిలో రకరకాలైనటువంటి మతాలకు సంబంధించినటువంటి సెల్స్ ఉన్నాయి. రకరకాలుగా ఆ సెల్స్ పనిచేస్తున్నాయి. కానీ ఈనాడు ఏమైపోయింది, ఓ విచిత్రమైనటువంటి క్యాన్సర్ దూరింది మానవుడి యొక్క జీవితంలో. నేను విశ్వ మానవుడి యొక్క భాగాన్ని అనేటటువంటిది మర్చిపోయాం. మనం పూర్తిగా మర్చిపోయాం. ఆ విశ్వ మానవుడి యొక్క భాగంగా మారేటటువంటి ప్రక్రియ ఈ ప్రజ్ఞామండలి అన్నది గుర్తుంచుకోండి. మీకు అవగాహన అయినా అవ్వకపోయినా డాక్టర్ సైంటిస్టులకి ఈ పాయింట్ అర్థమవుతుంది. పురుష సూక్తంలో చెప్పబడినటువంటి ఈ విశ్వ మానవుడి యొక్క జీవ కణాలుగా మన ప్రజ్ఞామండలి పనిచేస్తుంది. దానికి ఈ కార్యక్రమాలు మీకు మీరు చేస్తే చాలండి, ఖచ్చితంగా మీరు విశ్వ మానవుడి సముదాయంలో భాగాలు అవుతారు. భాష అర్థం చేసుకోండి. చక్రవర్తిత్వం అంటే ఒక దేశం గొప్పదవటం కాదు, దేశం గొప్పదవటం కాదు, మానవ జాతి గొప్పదవ్వాలి. ఈ మానవ జాతి ఎందుకు గొప్పదవ్వాలి కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఈ రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో చాలా విచిత్రమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులలో మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏ మతము ఇంకా ఉండదు, మతాలే ఉండవు, ఒకే ఒక మతం ఉంటుంది, అదేంటంటే మానవత్వం. మానవత్వం తప్ప ఇంకేం మతం ఉండదు. ఇప్పుడున్నటువంటి మతాలలో మానవత్వం లేదు అన్నది మీకు అర్థమవుతూనే ఉంది. మనమేం బొట్టు అది చెప్పి చెప్పక్కర్లే. ఈ మానవత్వం అనేటటువంటిది సనాతనమైనటువంటి భారతీయ సంస్కృతి యొక్క మతము. మానవత్వమే దేహో దేవాలయ ప్రోక్త. దేవాలయం అంటే దేహమే. దేవతలు నీ శరీరంలోకి రావాలి. డాక్టర్ అనేటటువంటి విద్య ఒక మనిషి శరీరంలోకి దిగితే వాడు డాక్టర్ అవుతున్నాడు. ఇంజనీర్ అనేటటువంటి విద్య ఒక మనిషి శరీరంలోకి దిగితే ఇంజనీర్ అవుతున్నాడు. దేవత్వం మానవుల్లోకి దిగితే దేవత అవుతాడు. భావం అర్థమవుతుంది కదా. కానీ ఆ దేవతగా మారటానికి మీరు వారానికి ఒకరోజు కలిస్తే చాలు. చాలా విచిత్రం అది. ఎందుకంటే బొట్టు బొట్టుతో సముద్రం ఏర్పడుతుంది కదా. మన శరీరంలో కూడా 5 లీటర్ల నెత్తురు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. కానీ మన ఎముకల నుంచి ఒక్కొక్క బొట్టు రక్తమే ఏర్పడి ఈ 5 లీటర్ల రక్తం వస్తుంది. ఒక్కొక్క బొట్టే ఏర్పడుతుంది. అంచేత ఈ ప్రజ్ఞామండలి, ఈ స్వాధ్యాయ మండలి ఆ బొట్లు. అర్థమైంది కదా. అంచేత మీరు అవిశాలత్వంతో ఆలోచించండి. జగద్గురుత్వాన్ని మనము ఒకనాడు యుద్ధం చేసి సంపాదించలే. మనం ఎవరి మీద యుద్ధం చేయలే. ఇందాక డాక్టర్ గారు చెప్తున్నారు కదా, మనం ఎవరి మీద దండయాత్ర చేయలే. మన మీద దండయాత్రలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి దండయాత్రలు? డబ్బుంది కనుక. డబ్బు లేని వాడి మీద ఎవడైనా ఇలా చూచి వెళ్తూ వెళ్తూ చిరిగిపోయిన బట్టలు కట్టుకుని ఎవడో వెళ్తూ ఉంటే ఎవడో మీద పడ్డు ఉంగరాలు, వాచీలు, చైన్లు అవి పెట్టుకెళ్తే మీద పడతాడు. అంచేత ట్రాన్స్పోర్ట్స్ లేనటువంటి రోజులలో భారతదేశం మీద ఎందుకు ఆక్రమణ జరిగింది? కారణం మన దివ్యమైనటువంటి అనుదానాలు, రత్నాలు. రత్నగర్భ అని చెప్పుకునేవాళ్ళం. మళ్లీ 3 సంవత్సరాలలో భారతదేశము రత్నగర్భగా మారిపోతుంది. ఇది ప్రకృతి యొక్క నియమం. కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. పాండవులు ఏకఛత్రపురంలో అడుక్కుతిన్నారు, మళ్ళా రాజులయ్యారు. ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికే చక్రవర్తిత్వం వహించేది. ఈనాడు మళ్లీ ఆ చక్రవర్తిత్వం వహించబోతోంది. దానికి ఆధారమైనటువంటి మండలి కరెక్ట్ గా పనిచేయాలి. ఇంచేత సెల్ కరెక్ట్ గా పనిచేయకపోతే, అణువు కరెక్ట్ గా పనిచేయకపోతే ఈ శరీరం రోగగ్రస్తం అయిపోతుంది. ప్రజ్ఞా మండలి ఆ బాధ్యత తీసుకుని పని చేస్తోంది అని గుర్తుంచుకోండి. మామూలు బాధ్యత కాదు. కానీ మీరేం గాభరా పడక్కర్లేదు. ఒక సెల్ కరెక్ట్ గా పనిచేస్తూ ఉంటే, అన్ని సెల్స్ కరెక్ట్ గా పనిచేస్తూ ఉంటే మానవత్వం దానంటే అదే నిలబడుతుంది. అంచేత మీలో ఈ ప్రజ్ఞా మండలి అనేటటువంటి దానికి మీరు తీసుకున్న సంకల్పం ఓకే, కానీ ఇంకా విస్తృతంగా మీరు వెళ్ళాలి. ఆ విస్తృతత్వాన్ని అర్థం చేసుకోవటానికి మీరు యోగశక్తి గాయత్రిని చదవమంటున్నాం. ఎందుకంటే నేనైనా పన్నెండు నుండి వెళ్ళండి అమ్మా, నేను ముందే చెప్పాగా. తప్పనిసరిగా. కేవలం మనం ఇక్కడ ఒక కుటుంబంగా మాట్లాడుకుంటున్నాం తప్ప నేను లెక్చర్ ఏమిటండి. నా భావనలు మీకు తెలియజేస్తున్నా. ఆవేదన, ఆవేదన ఎప్పుడైతే లోపల నుంచి వస్తుందో మీరు ఖాళీగా కూర్చోలేరు. ఏదో చెయ్యాలి. ఆ ఏదో చెయ్యాలి అని ఎప్పుడైతే మీ మనసులోకి వస్తుందో ఏదో ఒకటి చేసేస్తాం. గ్యారంటీ అది. ఆ తపన రేఖ ఇలా ఉన్నాం. ఇంకా యూత్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన వ్యక్తిత్వాన్ని హిందువులుగా ఎలా చేసుకోవాలి. కానీ హిందుత్వం అనేసరికల్లా పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, అది ఒక మతంగా చెప్తున్నాం మనం. మతంగా చెప్పటం లేదు. న్యూటన్స్ లాస్ అని చెప్పామనుకోండి, అక్కడ న్యూటన్ ఏ జాతికి చెందినవాడు అని మనం మాట్లాడటం లే. అసలు న్యూటన్ ఎక్కడ పుట్టాడో ఆవిడికి తెలియదు కదా. అతని నియమాలు ఇంపార్టెంట్. ఐన్స్టీన్స్ లా నియమాలు, అలాగే భారతదేశం కనిపెట్టినటువంటి నియమాలు అంతే. కానీ భారతదేశం కనిపెట్టినటువంటి ఆ నియమాలు ఎలా జీవించాలో చెప్పే నియమాలు, మనిషిలో దేవత్వాన్ని పెంపొందించగలిగేటటువంటి నియమాలు. ఈనాడు మనకు ఎక్కడ చూసినా మనిషిలో ఆసురి సంపద కనిపిస్తుంది, రాక్షసులు కనిపిస్తున్నారు. అక్కడ హిందుత్వం గురించి మాట్లాడుతున్నాం. హిందుత్వము అని నేను అంటున్నప్పుడు నా మాట ఏంటి అంటే, మనిషిలో దేవత్వం రావాలి. మనిషిలో దేవత్వం వచ్చేటటువంటి ఏ వ్యక్తి అయినా హిందువే. భారత, భా అంటే వెలుగు, రత అంటే ఇష్టం. వెలుగు మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. అది భారతం అంటే. అజ్యోతి అవతరణ. ప్రపంచానికి జ్యోతి ఇచ్చేటటువంటిది ఏకైక ఏంటి అంటే సూర్యుడు. సూర్యుడు లేకపోతే ప్రపంచానికి వెలుతురు లేదు. కనుక ఈ గాయత్రీ మంత్రం యొక్క ఆరాధ్య దేవత ఎవడు అంటే సూర్యుడు. ఇంకొక విషయం మీరు చాలా గొప్పగా అర్థం చేసుకోండి, మీరందరికీ కూడా మీ ఆరాధ్య దేవత ప్రత్యక్షం అయ్యాడు, మీకు అందరికీ గ్యారంటీ అది. రామకృష్ణ పరమహంసకి 14 ఏళ్లు సాధన చేస్తే తప్ప కాళీమాత దర్శనం అవలే. ఏ దేవత దర్శనం కావాలి అన్నా మీరు కొన్ని సంవత్సరాలు విపరీతమైనటువంటి తపస్సు చేయాల్సి వస్తుంది. కానీ మన భారతీయుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి సూర్యుడు మీరు పూజించకముందే ప్రత్యక్షం అవుతున్నాడు. ప్రతిరోజు తూర్పులో ఆ గొప్పతనం అర్థమవుతుందా? ఆ భావావేశం అర్థమవుతుందా? మీ ఎటువంటి గాయత్రి మంత్రాన్ని మనం చేస్తున్నామో అర్థమవుతుందా? మీరు ఏ మంత్రము ద్వారా ఏ దేవతను మీరు ఆరాధించబోతున్నారో ఆ దేవత ఆల్రెడీ ప్రత్యక్షం. సూర్య ఆత్మా జగతస్తు శశ్చ, ఆ సంస్కృతి. సూర్యుడెవడు వాడు? మీరు సూర్యుని విరగొట్టగలరా? ఈయన భారతదేశానికి సూర్యుడు చెందుతాడు, అమెరికాకి చెందడు అనగలరా? అంటే మాత్రం సూర్యుడు ఊరుకుంటాడా? మీరు అన్నారనుకోండి, నథింగ్ డూయింగ్, సూర్యుడు మా భారతదేశీయుడే అని మీరు గాయత్రి మంత్రం భారతీయ ఋషులు కనిపెట్టారు కనుక మేము పేటెంట్ చేస్తున్నామని మీరు కోర్టులోకి వేశారనుకోండి, ఏమవుతుంది? భావం అర్థమవుతుందా? భారత ఆ వెలుతురు మీద మనము సాధన చేద్దాం. సూర్యుడు లేనిదే, నీరు లేనిదే జీవితం లేదు, లైఫ్ లేదు. సూర్యుడు ఉండాలి, నీళ్లు ఉండాలి. అందుకని సూర్య నారాయణ అంటాం. నారాయణ అంటే నారములే అయనముగా గలవాడు, నారములంటే నీరు. అంచేత ఆ సూర్యుడు ఆ నీరు మిత్రవరుణులు అనేటటువంటి ఆ విచిత్రమైనటువంటి ప్రాణ కోటికి ఆధారమైనటువంటి మంత్రాన్ని మనం అందజేసుకుంటున్నాం. విశాలత్వం అర్థమవుతుందా? యు ఎక్స్పాండ్. భారతదేశము అంటే ఈ త్రికోణాకృతిలో ఉన్నదని మాత్రమే అనుకోకండి. త్రికోణోత్తిలో ఉన్నటువంటి ఈ దేశం నుంచి ఈ భారతము ఉత్పన్నమైంది. వెలుతురు మీద ఉన్నటువంటి ఆ జ్ఞానము ఉత్పన్నమైనది. దానిని విశ్వానికి అందటికీ అందజేసేది మన భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతి అనే మాటను కూడా మర్చిపోయాం మనం. సభ్యత, సంస్కృతి. సభ్యత అంటే ఏంటి? అందరూ పాటించేది. సంస్కృతి అంటే ఏంటి? ఇతరులకు ఆదర్శంగా చెప్పేది. సంస్కృతి ఎప్పుడూ ఆదర్శం. అంచేత భారతీయ సంస్కృతి ఎంత గొప్పది అంటే యు కెన్ నెవర్ అచీవ్ ఇట్. అనంతమైంది, నువ్వు ఎంత పొందగలవు? సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, అవిశాలమైనటువంటి వ్యాపకత్వమైనటువంటిది. సత్యమైనది అంటే అందరికీ అందుబాటులో ఉన్నది, అనంతమైనది కూడా. అంచేత అంతులేదు దానికి. నువ్వు లిమిట్ పెట్టలేవు, లిమిట్ పెట్టావంటే అది అనంతం కాదు. అంచేత విశాలత్వంతో, అవిశాలమైనటువంటి భావంతో ఈ అఖిల విశ్వ గాయత్రి పరివారం అందుకు నిర్మించబడింది. ఆ విశాలత్వం రావాలి. భారతీయులంటే ఒక దేశము కాదు, ఒక సంస్కృతి. అది ఇంజనీర్స్, ఇంజనీరింగ్ కాలనీ. డాక్టర్స్, డాక్టర్స్ కాలనీ. భారతీయుల కాలనీ. భారతీయ సంస్కృతి మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు, విశాలమైనటువంటి ఆ జ్ఞాన రాశి మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు భారతీయులు. ఆ భావనతో ముందుకు వెళ్దాం మనం. ప్రజ్ఞామండలి నిర్మించుకుందాం. ఆ సూర్యుడి యొక్క శక్తిని మళ్లీ మనం అందుకుందాం. రామాయణంలో కూడా రావణాసురుడు వధ ఎందుకు జరిగింది? ఆదిత్యుడు. మహాభారతంలో అక్షయ పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. శమంతకమణి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. మళ్లీ ఆ శమంతకమణిని, ఆ అక్షయ పాత్రని ఇవాళ మహా అన్నదానం చేశాం. కానీ అసలు ప్రపంచంలో ఆకలే లేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడవచ్చు ఈ 3 సంవత్సరాలలో. 3 సంవత్సరాలలో వస్తుంది అది. మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా, 10 ఏళ్ల కిందట కలర్ టీవీ లేదు, ఇప్పుడు కలర్ టీవీయే కావాలి ప్రపంచం అంతటా. మొబైల్ ఫోన్స్ ఈ 5 ఏళ్లలో వచ్చాయి కదా. అంటే ఈ 5 ఏళ్లలో ఈ టెలివిజన్, మొబైల్ ఫోన్ వల్ల ఏం జరిగింది? మీరు విశ్వనాగరికులయ్యారు. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా ఈనాడు మీ ఇంట్లో ఉంటుంది టీవీ ద్వారా. మీరు కావాలనుకుంటే ఈనాడు మొబైల్ ఫోన్ ద్వారా ప్రపంచంలో ఎవరితోనైనా మాట్లాడగలరు. అంటే మీరు ఆల్రెడీ విశ్వనాగరికులు అయిపోయారు. వసుదైక కుటుంబకంలో ఉంది. కొంతమంది స్వార్థ చింతన వల్ల ఈ విషయాన్ని మనం ఇంకా పట్టుకోలేకపోతున్నాం. ఆల్రెడీ విశ్వనాగరికులు అయిపోయినటువంటి మనము విశ్వ సంస్కృతి యొక్క ప్రచారకులుగా మారలేమా మూడేళ్లలో? ప్రశ్న అది. నేను మూడు నెలలలో మీరు మారిపోండి అంటున్నా. మీ జిల్లా మారిపోవాలి. జిల్లాలోనే ప్రతి వ్యక్తికి ఈ విషయం అర్థం అవ్వాలి. చేస్తాడా చేయడా అది వేరే విషయం. అడ్వర్టైజ్మెంట్ లో వాడు మీరు కొంటారన్నా అడ్వర్టైజ్ చేస్తున్నాడు, కానీ వాడు ఎందుకు అడ్వర్టైజ్ చేస్తున్నాడు? అడ్వర్టైజ్ చేస్తే ఎవడో ఒకడు కొంటాడు. ఈ భావన కనుక భారతదేశంలో పుట్టినటువంటి ఈ అదృష్టవంతులకి, ఈ కాలంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇంటింటికి తీసుకెళ్లాలి మనం ఈ భావన. కానీ ఈ భావన ఒక లెక్చర్ గా తీసుకెళ్లలేం, ఒక క్యాప్సూల్ గా తీసుకెళ్లగలం. ఏంటా క్యాప్సూల్ అంటే గాయత్రి మంత్రం. తత్ సవితురు వరేణ్యం, మా శ్రేష్టమైనటువంటి సూర్యుడు నాలోని అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి భర్గో దేవస్య ధీమయ్య, ఆ వెళ్తున్న నేను నా శిరస్సులో దింపుకుంటాను. దింపుకుని ఏం చేస్తాను? దానికి అనుగుణ్యంగా నేను జీవిస్తాను. ధియోయో న ప్రచోదయాలు, వెలుతురుకు అనుగుణ్యంగా. కానీ ఈ వెలుతురు అంత ఈజీగా మనకు లభించదు. కానీ అర్జునుడికి 5000 సంవత్సరాల కిందట కష్టపడ్డాడు. కానీ ఈనాడు మనకు కష్టం లేదు. అప్పుడు ఒక సంజయుడికే టీవీ ఉండేది. ఈనాడు ఎన్ని టీవీలో? దూరశ్రవణం, మొబైల్ ఫోన్స్, మహాభారత యుద్దంలో కురుక్షేత్రం నుంచి ధృతరాష్ట్ర వారి ఇంటి వరకు ఒక వ్యాసుడు వారి దయవల్ల సంజయుడికి వచ్చింది. మరి ఇప్పుడు మీకందరికీ ఉంది, దాన్ని సదుపయోగం చేసుకుందాం మనం. ఒక ఆదర్శవంతమైనటువంటి దేశంగా, ప్రజలకి దేవత్వాన్ని ఇచ్చేటటువంటి దేశంగా మారిపోదాం మనం. ముఖ్యంగా ఈ మూడు నెలల్లో మీ బాధ్యత ఈ జిల్లా మీద ఉన్నది. వరంగల్లో, వరంగల్ జిల్లాలోనే కదా, వరంగల్ జిల్లాలో ప్రతి గ్రామానికి ఒక ప్రజ్ఞామండలి ఉండి తీరాలి. అక్కడ మనం ఒక గాయత్రి యజ్ఞం చేసి తీరాలి. ఎందుకు ఈ యజ్ఞము? భారతీయత కాదు. సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం మేషవో స్పిష్ట కామతు. నీ కోరికలు తీర్చుకోవాలి అంటే నువ్వు యజ్ఞం చేసి తీరాలి అన్నాడు. కానీ యజ్ఞం నీతోనే పుట్టింది అన్నాడు. సహయజ్ఞ ప్రజా సృష్ట, యజ్ఞంతో పాటు ప్రజల్ని సృష్టించాను బాబు. నీ కోరికలు తీర్చుకోవటానికి యజ్ఞ విధానం నేర్చుకో అంటే మనం ఇంజనీరింగ్ డాక్టరీ అది చదవటంలో ఉన్నటువంటి శ్రద్ద యజ్ఞ విధానంలో చూపించటమే. కానీ మన ఋషులు చెప్పేదేంటి? యజ్ఞ విధానం ద్వారానే కోరికలు తీరుతాయి. ఏషవో స్త్రిష్ట కామధు, కోరికలు పిండుకోవయ్యా నువ్వు అంటున్నారు వాళ్ళు. కోరి వద్దంలే, భారతీయ సంస్కృతి ఎప్పుడు కోరికలు వద్దంలే. నువ్వు సస్యశ్యామలంగా ఉండి అనేక మందికి నువ్వు ఇయ్యి, ఫ్లో ఆఫ్ అనంతమైనటువంటి వనరులు, వనరుల ప్రవాహం భారతదేశం నుంచి ఉత్పత్తి అవ్వాలి. యజ్ఞం వల్లే అది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనేటటువంటి విజ్ఞానాన్ని, సంజీవిని విద్య అనే 9 రోజుల దాంట్లో మీకు చెప్పబడుతుంది. మనం ఆ దృష్టి కోణంతో కలిసి అందరము అనేక ప్రజ్ఞామండలిని సృష్టిస్తూ, గాయత్రి సాధకుల్ని సృష్టిస్తూ, ఋషులు, ఋషుల స్థితి నుంచి మహర్షులు, మహర్షుల స్థితి నుంచి రాజర్షులు, రాజర్షుల స్థితి నుంచి బ్రహ్మర్షులు, బ్రహ్మర్ష స్థితి నుంచి దేవర్షులుగా మారాలి. అసలు ఋషుల్లో ఉన్న ఆ స్థాయిలు అక్కడ చెప్పబడి ఉన్నాయి. అందుకని దాన్ని దేవస్థాపన అని చెప్పాం. ఆ పెద్ద ఫోటో ఉంది చూసారా, అది అసలు భారతీయ సంస్కృతి ఆధారం. కానీ ఆ ఋషుల సంపదే మనం మర్చిపోయాం. ఈ ఋషులు ఎలా ఏర్పడతారు? కేవలము ఋషులు దేవాలయాల వల్ల ఏర్పడతారు. మహర్షులు ఏంటంటారు దాన్ని, ఆశ్రమాల ముందు గురుకులాలు. మహర్షులు గురుకులాల ద్వారా ఏర్పడతారు. రాజర్షులు ఆశ్రమాల ద్వారా ఏర్పడతారు. బ్రహ్మర్షులు ఆరణ్యకాల ద్వారా ఏర్పడతారు. దేవర్షులు తీర్థాల ద్వారా ఏర్పడతారు. ఈ తీర్థం యొక్క గొప్పతనము మన దేవాలయాల్లో ఉంది. ఇంచేత ఒక డాక్టర్ తన జ్ఞానం యొక్క తీర్థాన్ని మళ్లీ ఎవరికి అందజేస్తాడు? పేషెంట్కి అందజేస్తాడు కాదా? అలాగే మన దేవాలయాలలో తీర్థం ఇస్తాం. చివరిలో తీర్థం ఇస్తున్నప్పుడు ఏం చెప్తాం మనం? అకాల మృత్యుహరణం, నో యాక్సిడెంట్స్, సర్వవ్యాధి వినాశనం, రోగాలు ఉండవు, సర్వ పాప ప్రశమనం, మానసికమైనటువంటి అశాంతి ఉండదు. పాపాల వల్లే ఆ మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది కదా. ఆ తీర్థాన్ని మనం తీసుకునేటటువంటి విద్య ఈ ఐదు బొమ్మలలో ఉన్నది. అంచేత ఖచ్చితంగా మనం అందరం అందుకు లింకప్ అవ్వండి, మీ అదృష్టాన్ని అందుకొనియాడని నేను ఇటువంటి తీర్థంతో లింకప్ అవుతున్నారు. తీర్థాలనే మాట మనం వింటున్నాం తప్ప తీర్థాలలో ఏముంటుంది అక్కడ చూస్తున్నారు కదా. కోరికలు తీర్చుకున్నాక వైన్ షాప్కి వెళ్ళిపోతారు. తీర్థాల్లో ఉన్నది వెంకటేశ్వర వైన్స్, పేరు కూడా వెంకటేశ్వర వైన్సే. ధన్యం మన ఆలోచనలు, మన కుచ్చితమైనటువంటి విచారం. అలాంటి పేరు దేనికి పెడుతున్నాం మనం? వైన్ షాప్కా? కానీ దానికి మీరు ఎదురు తిరగండి. ఏంటంటే దుర్బుద్ధి పోతే, సూర్యోదయం అవుతే వెలుతురు అదే వస్తుంది. నువ్వు దుర్బుద్ధిని ఎంతవరకు కోసుకుంటూ పోతావు? అందువల్ల ఇది ఇంటింటా వెళ్ళాలి. ఇది ఋషి నుంచి దేవర్షికి ఎలా మారుస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం నేర్చుకుందాం. దీనికి దేవ సంస్కృతి విశ్వవిద్యాలయము అని ఒకటి పెట్టబడి ఉన్నది హరిద్వార్లో. దాని యొక్క డిస్టెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా హైదరాబాద్ లో వస్తోంది ఈ నెలలోనే. డిస్టెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ వస్తే మీరందరూ కూడా మీ మీ ఇళ్లలో ఉంటేనే ఆ దేవ సంస్కృతి గురించి చదవచ్చు. అంచేత భారతీయత మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఈ రెండు ఐదు మాటల్ని గుర్తుంచుకోండి. ఒకటి దేవాలయము, దాని తర్వాత గురుకులము, దాని తర్వాత ఆశ్రమము, దాని తర్వాత ఆరణ్యకాలు, దాని తర్వాత తీర్థాలు. ఇక్కడ దేవాలయాల్లోంచి ఋషులు బయటికి రావాలి, గురుకులాలలోంచి మహర్షులు బయటికి రావాలి, ఆశ్రమాల నుంచి రాజర్షులు బయటికి రావాలి, ఆరణ్యకాల నుంచి బ్రహ్మర్షులు బయటికి రావాలి, తీర్థాల నుంచి బ్రహ్మర్షులు బయటికి రావాలి. మూడేళ్లలో కేవలము భారతదేశంలోనే కాక ఇంటి ఇంట మానవుడు అనేటటువంటి చేతనత్వం ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడ ఈ ఋషి కల్ప సాంప్రదాయం బయటికి రావాలి. దాని అందరికీ మీ సహాయ సహకారాలలో ఈ దేవస్థాపన కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. కారణం చెప్పాను కదా ఎందుకో. జై గురుదేవ్.